తెలుగు వన్ రేడియో అండ్ ఇంటర్నెట్ టోరీలో గతంలో ప్రసారమైన కార్యక్రమం పబ్లిక్ ఆర్కైవ్ మీరు వింటున్నారు. ఈ రేడియో తెలుగు వన్ .com అనుబంధ సంస్థ. టోరీ గురించిన మరిన్ని వివరాలకు చూడండి తెలుగు వన్ రేడియో .com.
టోరీ తెలుగు వన్ రేడియో ఆన్ ఇంటర్నెట్ సినీ సంగీత స్వరలాహిరి.
కాసయ్య గారితో పరిచయాన్ని ఇప్పుడు మళ్ళీ కొనసాగిస్తాను. నాకు మన భారతదేశ చరిత్ర నాకు తెలిసింది తక్కువ, ఆంధ్రప్రదేశ్ చరిత్ర కొంత తెలుసు గాని, బట్ ఓవరాల్ గా నాకు తెలిసింది చాలా తక్కువ. మీరు ఇది ఇవన్నీ పుక్కిట పట్టుకున్నారు. ముఖ్యంగా
అంటే మాకు అవకాశం దొరికింది కదా, ఏదైనా మనిషికి అవకాశమేనండి. మీరు చిన్న వయసు, పెద్ద వయసు, విద్యార్థి దశ నుంచి నేను ఈ రంగంలో ఉండే అవకాశం లభించింది నాకు.
అంటే
జిజ్ఞాస ఉంది, అందువల్ల కొంత తెలుసుకోగలిగాను.
అంటే మీరు, మీకు పూర్వం జరిగిన చరిత్ర మీరైనా పుస్తకాలు చదివి తెలుసుకోవాల్సిందే, కానీ మీరు కాంటెంపరీ చరిత్ర అనే దాని మీద నాకు చాలా 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 ఇంట్రెస్ట్ గా అనిపిస్తుంది. ఏంటంటే మనకి నెహ్రూ కుటుంబ పాలన, మీరు ఒక రాజకీయవేత్తగా కాకుండా ఒక నేను సామాన్య పౌరుడిగా అడుగుతున్నాను, మీరు మీరు నిష్పాక్షికంగా సమాధానం చెప్పండి. నెహ్రూ కుటుంబ పాలన భారతదేశానికి, కుటుంబ పాలన వల్ల భారతదేశానికి మంచి జరిగిందా చెడ్డ జరిగిందా? మీరు మీకు చెప్పడం ఇష్టం లేకపోతే ఆపేయండి, పర్వాలేదు.
అంటే మొత్తంగా కలిపి చెప్పడం అంటే దాంట్లో మంచి చెడు రెండు జరిగాయి కాబట్టి దాని మీద వివరంగా చెప్పడానికి వస్తుంది తప్ప సింగిల్ ఆన్సర్ ఉంటుందండి దానికి నా అభిప్రాయంలో.
ఓకే సరే, అయితే వదిలేద్దాం దాన్ని. నాకు నాకు నచ్చని విషయం ఒకటి ఏంటంటే, ఇప్పుడు నచ్చని విషయాలు చాలా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీ మొత్తానికి మణిమాణిక్యం వంటి వారు పివి నరసింహారావు గారు, ఆయన ఆయన ప్రధానమంత్రిగా చేసి ఆయన మీకు సన్నిహితులు బాగా. మొన్న ఎలక్షన్ సహచరులు ఆయన, మొన్న నేను మార్చిలో ఇండియాకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రచారం అదంతా చూస్తుంటే పివి నరసింహారావు ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి ఇది ఎకనామిక్ లిబరలైజేషన్ చేసి భారతదేశం ఎకానమీని అంత తారాపదంలోకి తీసుకెళ్లిన వ్యక్తి, ఆయనకి ప్రస్తావన లేదు ఎక్కడ, అసలు ఆయన ఎవరు అన్నట్లుగా. అంత ఇందిరాగాంధీ ఆయన ప్రస్తావన లేదు అసలు, అది చాలా దారుణంగా అనిపించిందండి నాకు. మీరేమంటారు దాని గురించి? అది
యూనియన్ ఎన్టీఆర్ ఇష్యూని, ఆ విషయాన్ని ప్రస్తావించినప్పుడు ప్రజల్లో మాత్రం చాలా ప్రతిస్పందన వచ్చిందండి. పివిన స్వామి ప్రధానమంత్రిగా ఉంటే కూడా చేశారు, ఢిల్లీలో స్థానం కనిపించలేదు అనే విమర్శ చేసినప్పుడు చాలా ప్రజల్లో స్పందన కనపడింది. నేను పత్రికాముఖంగా చూశాను, టీవీలో కూడా చూశాను.
అది నేను ఒక తెలుగువాడిగా చెప్పట్లేదండి, ఒక భారత జాతివాడిగా మీరు నిష్పాక్షికంగా ఆలోచించి చూస్తే, ఏ ప్రధానమంత్రి దేశానికి ఎలా చేశాడని చూస్తే నిష్పాక్షికంగా కొన్ని కొన్ని బోల్డ్ స్టెప్స్ తీసుకున్న వ్యక్తి పివి నరసింహారావు గారు.
ఆయన బయటకు దాంపికంగా కనపడ్డ కాదండి, ధైర్యంగానే సమాజానికి మేలు జరిగేటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో అతను సాహసంగానే ఉండే లక్షణం మొదటి నుంచి ఉంది.
అంటే విన్నర్స్ రైట్ హిస్టరీ అంటారు గాని, బట్ ఇంకొక విషయం కూడా, చరిత్రలో చరిత్రలో విన్నర్స్ ఏ నిలబడతారు అని కూడా చెప్తారు. అలాగే మేబీ ఒక 50 సంవత్సరాల తర్వాత నెహ్రూ కుటుంబం యొక్క నిజమైన పాత్ర బయటపడుతుంది, అలాగే పివి నరసింహారావు గారి నిజమైన పాత్ర తర్వాత బయటపడుతుంది భారత చరిత్రలో అనుకుంటున్నాను నేను.
ఇప్పటికే మీకు ప్రపంచవ్యాప్తంగా ఈ చరిత్ర ప్రపంచ దేశ రాజకీయ దేశ పరిస్థితి తెచ్చినటువంటి ఆర్థిక రాజకీయ పరిణామాలు తెచ్చిన వారిలో మాత్రం ఇతర దేశాల్లో కూడా పండిత పివి నరసింహారావు యొక్క ఆయన తీసుకున్న ఆలోచనలు, ఆయన తీసుకున్న చర్యలు, ఆయన నిలబడ్డ తీరు, మన్మోహన్ సింగ్ ని ఫైనాన్స్ మినిస్టర్ పెట్టి ఆయన నడిపించిన పద్ధతి, ఆ మన్మోహన్ సింగ్ ఈనాడు మళ్ళీ ప్రధానమంత్రిగా ఈ దేశానికి అవసరం కలగటం, సోనియా గాంధీకి, నెహ్రూ కుటుంబానికి అవసరం కలగటం, ఈ పరిణామాలన్నింటిలో వివిధ స్వామి యొక్క
దుర్దేగత
ఇప్పటికే గుర్తింపులో ఉందని నేను అనుకుంటున్నాను.
అది సత్యమండి, అట్లీస్ట్ కొంత అవగాహన ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఉంది. అలాగే దీన్ని ముగించే ముందు మీ అభిప్రాయాలు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల గురించి అభిప్రాయాలు. మనం ఎక్కువగా ప్రకాశం పంతులు గారి గురించి మాట్లాడుకున్నాం, బూరు రామకృష్ణారావు గారి గురించి, అలాగే సంజీవ్ రెడ్డి గారి గురించి మాట్లాడుకున్నాం, బెజవాడ గోపాల్ రెడ్డి గారి గురించి ఒక రెండు ముక్కలు చెప్తారు.
గోపాల్ రెడ్డి గారు ఆయన రాజకీయవాది కంటే ఎక్కువ సాహిత్య ప్రియుడు, తర్వాత తెలుగు భాష సాంప్రదాయాల కోసం విశేషమైన కృషి, తెలుగు భాష అకాడమీలు కూడా హైదరాబాద్ లెవెల్ లో కూడా చాలా సాత్వికుడు, సౌహృదయుడు. గోపాల్ రెడ్డి గారి గురించి చెప్పవలసి వస్తే ఆయన పెద్ద సక్సెస్ఫుల్ పాలిటీషియన్ అనలేము కానివ్వండి, బట్ సక్సెస్ఫుల్ సాహిత్య ప్రియుడు, తర్వాత ఒక మంచి మనిషిగా బాగా గుర్తింపు గౌరవం ఆనాడు కూడా మేము గమనించి చూసేవారు, వారిని కలుస్తూ కూడా ఉండేవాళ్ళం.
ఆయన్ని కలిసి అదృష్టం,
గౌరవం చనిపోయిన తర్వాత పదవిలో లేకపోయినా గౌరవం గల మనిషి గానే రాజకీయ నాయకుడిగానే జీవించాడండి.
ఆయన అంటే నా అదృష్టం, ఆయన్ని కలిసి అదృష్టం నాకు కలిగింది. అలాగే
విశేషమైన వ్యక్తి, అందులో సందేహం లేదండి.
నీలం సంజీవ్ రెడ్డి గారు
దీక్ష దక్షత గలవాడు. మిగతా విషయంలో ఆయన మీద విమర్శలు ఏమున్నా వివాదాలు ఉన్నాయి, కానీ ఏమైనప్పటికీ దీక్ష దక్షత మాత్రం ఉన్నాయండి. నేను మరో వ్యక్తి అనేది, నేను వీళ్ళందరూ ముఖ్యమంత్రిని చూశాను, వీళ్ళందరిలో ఉన్నటువంటి గొప్ప గుణాలన్నీ కొన్ని లోపాలు మినహాయిస్తే ఉన్నవాడు చెన్నారెడ్డి గారండి. నా దృష్టిలో, నా వ్యక్తిగత అభిప్రాయంలో, ఆయన అఫెన్సివ్ డిఫెన్స్ రెండు ప్లే చేయగలడు. ఒక పాలిటిక్సే కాకుండా అడ్మినిస్ట్రేషన్ ను కూడా డ్రైవ్ చేయగలడు, కమాండ్ చేయగలడు, తర్వాత స్పష్టమైన అభిప్రాయాలు డెవలప్మెంట్ లో కానీ ఏ విషయంలో అయినా స్పష్టత ఉంది. ఏదో బ్యూరోక్రాట్ చెబితే సంతకం పెట్టే మనిషి కాదు, స్పష్టండి. తర్వాత అతను బయటికి ఎంత డిక్టేటర్లాగా కనిపిస్తాడు, నేను స్వయంగా ఆయనతో కలిసి పనిచేశాను విద్యార్థి నాయకుడిగా, తర్వాత కూడా ఇంటర్నల్ సమావేశంలో మాత్రం ప్రతి ఒక్కరిది ఖచ్చితంగా అభిప్రాయం నిలబెట్టి అభిప్రాయం చెప్పమంటాడు, చెప్పకపోతే అంగీకరించడు, తన అభిప్రాయం చెప్పాలి సమస్య మీద. నిర్ణయం అయిన తర్వాత మాత్రం ఆ నిర్ణయాన్ని అమలు చేయడంలో మాత్రం డిక్టేటర్ గా ఉంటాడు. సో ఇంటర్నల్ గా చెప్పలేటు ఇది చాలా మందికి తెలియదు. చెన్నారెడ్డి పొగరుబోతూ డిక్టేటర్ అనే విమర్శ ఎక్కువ ఉంది ఆయన మీద, కానీ నేను స్వయంగా చూశాను నా ఎరుకు 1952 నుంచి నాకు ఆయన విద్యార్థి నాయకుడిగా కూడా సన్నిహితం, తర్వాత రాజకీయాల్లో కూడా సన్నిహితం చూశాను, ఆయనతో విభజించిన సమయంలో కూడా చూశాను. కానీ ఇంటర్నల్ గా ఈజ్ ఏ పవర్ఫుల్ డెమోక్రాట్, డిసిషన్ అయిన తర్వాత మాత్రం ఈజ్ ఏ డిక్టేటర్. అది ఏమో ఒక రకమైన దక్షత అయింది. నేను చూసిన వాళ్ళలో అసలు మీకు ఆయన నవ్వారు ఆనాడు, పల్లెటూరుకి బస్సు వేస్తే ఎర్ర బస్సు, ఆర్టీసీ బస్సు, ఊరూరికి బస్సు అని ఆయన బలవంతాన్ని నడిపించి డ్రైవ్ చేసి నడిపించారు. ఆ బస్సు వేసినందుకు ఫండ్స్ వచ్చి, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వచ్చి, తర్వాత అసలు మీకు వరల్డ్ బ్యాంక్ నుంచి మొట్టమొదటిగా జబ్బు చేసి అమెరికా పోయిన తర్వాత ఫస్ట్ అసలు లోన్ డ్రైనేజీకి కోస్టల్ జిల్లాలో వాటికి డ్రైనేజ్ కోసం డబ్బు తెచ్చింది, సుందరయ్య గారిని బలవంతం ఒప్పించి ఆ డ్రైనేజ్ బోర్డు చైర్మన్ చేసింది చెన్నారెడ్డి గారండి. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ కి ఇతర దేశాల నుంచి ఆ డబ్బు వచ్చేటువంటి తెచ్చింది ఫస్ట్ మ్యాన్. తర్వాత చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు 1000 కోట్లలోనే వస్తుందనుకోండి.
అలాగే మాకు అసలు
విషయంలో వేరే అభిప్రాయాలు పొలిటికల్ గా కొందరుకున్నా, నా అభిప్రాయం కెపాసిటీలో మాత్రం చాలా మిన్నైన మనిషినండి
చెన్నారెడ్డి గారు.
అవునండి.
అలాగే దామోదరం సంజీవయ్య గారి గురించి
గారు చాలా ఉత్తమోత్తముడు అండి. నాకు వ్యక్తిగత పరిచయం, నేను ఆయన వెంట కూడా విద్యార్థి నాయకుడిగా తిరిగాను, సభకి వెళ్ళేవాడిని. ముఖ్యమంత్రి గారు చాలా చక్కగా మంచి మనిషి, సాహిత్య ప్రియుడు, సౌహృదయుడు, తర్వాత ఈ పాలిటికింగ్ తెలీదు, ఈ మెనోవరింగ్లు పాలిటికింగ్ తెలీదు, చక్కని గాత్రం, చక్కగా పాడేవాడు, ఒక మంచి రాజకీయ నాయకుడుగానే ఉండేవాడు. కాకపోతే ఏమిటంటే మరి దళిత కుటుంబాల నుంచి రావటం, వీటన్నిటి వల్ల ఒకేసారి సమాజంలో తాను నాయకుడిగా నిలబడటం కాదు, ఏదో ఒక నాయకుడిని ఆశ్రయించి ఉండవలసిందే గాని ఇంకా ఈ సమాజంలో అందరికీ శక్తి ఉన్నా కూడా నాయకుడిగా అయ్యే అవకాశాలు, నాయకుడిగా చాలా అవకాశాలు చాలా తక్కువే ఉంటాయండి. అట్లా సంజయవాణి గారు.
అది సంజయ్ దామోదర సంజయ్ గారి గురించి కొంచెం కొన్ని కులాల వారా కొన్ని వర్గాల వారా అనుకునేది ఏంటంటే ఆఖరికి అంటే ఇది శ్రోతలు క్షమించాలి ఈ పదాలకి అంటే ఇవి నేను చదివినవే చెప్తున్నాను. ఆఖరికి ఒక మాలవాడు కూడా ముఖ్యమంత్రి అయ్యాడు మా కులం వాడు కాలేదు అన్నట్లుగా కొన్ని కులాల వారు అనుకోవడం అంటే ఇప్పుడు అక్కడ నాయకత్వ లక్షణాలుగా ఎవరు నాయకుడు ఎవరు ముందు పైకి వస్తాడు అన్న విషయం ఆలోచించకుండా ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితులు ఎలా అని అంటే మన కులం వాడు కావాలి మా వాడు కావాలి అన్నట్లుగా వస్తుంది ఇప్పుడు పరిస్థితి. ఇప్పుడు
సంజయ్ గారు ఈ భావాలు అవి లేవులేండి
అప్పుడు ఆ రోజుల్లో లేవు. తర్వాత
పది 15 ఏళ్ళ పెట్టే తప్ప ఈ సాత్విక రాజకీయాల్లో సాత్విక మెథడ్స్ కటకాలుగా దగ్గర దాన్ని ఎదుర్కొనే ప్రయత్నం ఎప్పుడైతే జరిగిందో దాంట్లో అన్ని వస్తున్నాయి కులాలు ప్రాంతాలు డబ్బులు కానీ అప్పుడు మాత్రం లేదు. అప్పుడు గ్రూపులు కొంత ఉండేవి అనుకోండి, ఇటు సంజయ్ అల్లు సత్యనారాయణరాజు గ్రూప్ అని అటు సంజీవ్ రెడ్డి గారి గ్రూప్ అని హైకమాండ్ నిర్ణయించడం అక్కడికి మరి బలం లేదు కాబట్టి మరి ఎంత బలం వస్తుంది సాధ్యం కాదు కదా. అగ్ర కులాల్లో ఉండేటువంటి నాయకత్వానికి ఉన్నటువంటి సాంఘిక ఇతర బలాలు ఒక దళితుడి కొనటం సాధ్యం అవుతుంది కదా. అందుకనే సంవత్సరాలు మాత్రమే చాలా తక్కువ కాలంలోనే చీమించగలరు కానీ ఏ అపవాదు గాని ఏమి ఒక ఆరోపణ లేకుండా ఒక మంచి చీఫ్ మినిస్టర్ గానీ ఆయన వెళ్ళాడు. తర్వాత చీఫ్ ప్రెసిడెంట్ కూడా అయ్యాడు. అప్పుడు దురదృష్టం వయసులో సరిపోయాడు.
ఇక్కడ అంటే మనం అదే సబ్జెక్ట్ లో ఇప్పుడు మీకు తెలిసిన మీకు మీకు పరిచయం ఉన్న ముఖ్యమంత్రులందరి గురించి మీకు తోచిన పదాలు చెప్పమండి. బ్రహ్మానంద రెడ్డి గారు.
బ్రహ్మానంద రెడ్డి గారు చాలా పరిపాలనా దక్షుడు, ప్రాక్టికల్ మ్యాన్ అండి. ఎవరికి ఎంత ఇవ్వాలనో దామాషా ఇచ్చుకుంటూ చాలా కాంగ్రెస్ లో రెండు గ్రూపులు ఉన్నా కూడా గ్రూపుల్ని సమన్వయపరుచు ఆయన చతురతతో చతురోక్తులతోటే రాజ్యం చేశారు. చతురత చతురోక్తి
మరి ఆయన అంత పెద్ద క్యాల్కులేటెడ్ మిస్టేక్ ఎలా చేశారు?
చాలా ఆయన ఆంధ్రప్రదేశ్ ముక్కలు కాకుండా ఒక హిమాలయకాలు నిలబట్టే ఆనాడు ఎన్ని పరాభవాలు జరిగినా కూడా ఆయన నిలబెట్టడం అది చరిత్రలో నిలబడే మనిషి.
అంటే పొలిటికల్ గా పెద్ద మిస్కాల్కులేషన్ చేశారేమో కాంగ్రెస్ ను చీల్చప్పుడు ఆయన.
అది వెంగళరావు గారు బ్రహ్మానంద రెడ్డి కలవటంతో అప్పుడు ఇందిరాగాంధీ వాళ్ళ వ్యతిరేకతతో వాళ్ళు దూరం అయ్యారు. వేరే పార్టీ పెట్టాడు. ఇద్దరు పాపులర్. వెంగళరావు గారు కూడా మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశంలో పాపులర్ చీఫ్ మినిస్టరే. తర్వాత బ్రహ్మానంద రెడ్డి గారు కూడా బాగా బలం ఉన్నటువంటి చీఫ్ మినిస్టరే. ఇద్దరు కలిస్తే ఇందిరాగాంధీకి ఇక్కడ స్థానం దొరకదు మనిషి దొరకదు వాళ్ళు ఊహించారు. కానీ దానికి భిన్నంగా ఇందిరాగాంధీ చెన్నారెడ్డి గారు పివి నరసింహారావు నాయకత్వం 180 సీట్లు సంపాదించుకుంటే సెకండ్ స్థానంలో జనతా పార్టీ 60 స్థానాలు సంపాదించుకుంటే 30 స్థానాల్లోనే బ్రహ్మానంద రెడ్డి వెంగళరావు పార్టీ పోవటం అనేది ఈ ఆంధ్రప్రదేశ్లో జరిగింది. అంటే ప్రజలు తెలిపది
జలగం వెంగళరావు గారిది ప్రస్తావన వస్తే ఆయన ఎమర్జెన్సీ సమయంలో ముఖ్యమంత్రి అవడం వల్ల ఆయనకి స్టెబిలిటీ దోహదం అయ్యి ఆయన పరిపాలన దక్షుడిగా వచ్చిందా లేకపోతే నిజంగానే ఆయన
అయినప్పటికీ ఆయనకి డెవలప్మెంట్ వర్కరే. మాకు రాజకీయమైన విభేదాలు నేను ఆయన మీద ఫైట్ చేశాను. కానివ్వండి ఏమైనప్పటికీ వెంగళరావు గారు డెవలప్మెంట్ కావాలనే కాంక్ష ఉన్నవాడు, డెవలప్మెంట్ మీద దృష్టి ఉన్నవాడు, డెవలప్మెంట్ కోసం పార్టీ విభేదం లేకుండా చేసినవాడు. తర్వాత ఎమర్జెన్సీ దోహదపడింది అంటే పొలిటికల్ గా యూనిటీ నడవటానికి ఎవరు తిరగకుండా ఉండడానికి. తర్వాత దానికంటే ముందు ఇంకొకటి ఏం కలిసి వచ్చిందంటే కాసు బ్రహ్మానంద రెడ్డి గారు 8th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా ఉండి ఆంధ్రదేశానికి 800 కోట్లు ఆ రోజుల్లో కేటాయించడం, అది కూడా అదులుగా ఆ సమయంలోనే రావటం, స్వతహాగా ఆయన డెవలప్మెంట్ ఓరియంటేషన్ ఉన్నటువంటి ఫుల్ టైం పొలిటికల్ వర్కర్ గా పనిచేశాడు కాబట్టి వెంగళరావు గారు చీఫ్ మినిస్టర్ గా ఆయనకు ప్రజాదరణ ఉంది. కానీ తిరస్కరించారు ఆయన నేను బ్రహ్మానంద రెడ్డి గారు. కానీ ప్రజాదరణ ఏం లేదు అని అంతమాత్రం చేత ప్రజాదరణ లేదు అని చెప్పడం అది న్యాయం కాదని నా అభిప్రాయం.
నేను అనలేదండి అది. అంటే అది పరిపాలనా దక్షత అనేది
కొంత విమర్శ ఉంది కదా అది న్యాయం కాదు. మనకు ప్రజాదరణ ఉంది కానీ అక్కడ ఆ ఇష్యూలో ఇందిరాగాంధీని మోసం చేసి పోయారు అని ప్రజలు అటుమొగ్గారు.
మీరు రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత ప్రవేశించిన కొత్తలో రౌడీలకి గుండాలకి స్థానం లేదు. కానీ ఎప్పటి నుంచి మొదలైంది ఈ రౌడీలు గుండాలే రాజకీయ నాయకులు?
ఇది తీవలేనండి. ఎంత అంతా కలిపితే కొన్ని ఎలిమెంట్స్ మనకి విజయవాడ నుంచి కులాల పేరుతో ఏదో స్టార్ట్ కావటం,
నెహ్రూ
తప్పుకు ప్రాధాన్యత ఎప్పుడైతే వచ్చిందో ఫ్లెక్సిజానికి కూడా ప్రాధాన్యత వచ్చిందండి.
అంటే దీంతో మొదలైంది విజయవాడలో నెహ్రూ
కొన్ని పార్ట్స్ ఆఫ్ రాయలసీమతో మొదలయ్యి చివరికి హైదరాబాద్ అది వ్యాపారం రియల్ ఎస్టేట్ భూమి రావడంతో దానికి వీళ్ళని వాడుకోవడం దానితో ఒకదానికి ఒకటి పెరిగిపోయి ఇప్పుడు డబ్బే ప్రధానంగా అన్ని శక్తులు.
అంటే దానికి విరుగుడు లేదా వచ్చింది? దానికి విరుగుడు లేదా?
విరుగుడు ఉందండి. ఇప్పుడు జనమే విరిగిస్తారు, ఎక్కడెక్కడ కొంచెం ఈ ఎలక్షన్ లో కూడా మనం విశ్లేషిస్తే దూకుడుగా పోయిన వాళ్ళని కొద్ది ఇంటికి పంపారండి అన్ని పార్టీలు.
అది మంచిదేనండి, ప్రజల్లో నుంచి వస్తే.
తెలుగు వన్ రేడియో అండ్ ఇంటర్నెట్ టోరీలో గతంలో ప్రసారమైన కార్యక్రమం పబ్లిక్ ఆర్కైవ్ మీరు వింటున్నారు. ఈ రేడియో తెలుగు వన్ .com అనుబంధ సంస్థ. టోరీ గురించిన మరిన్ని వివరాలకు చూడండి తెలుగు వన్ రేడియో .com.
టోరీ తెలుగు వన్ రేడియో ఆన్ ఇంటర్నెట్ సినీ సంగీత స్వరలాహిరి.
మరి అంజయ్ గారు,
అంజయ్ గారు నా దృష్టి ఆరేడు తరగతి ఆల్వీన్ ఫ్యాక్టరీలో ఆరు కూలి, కానీ హృదయం ఉందండి
ఆయన. అందరూ అదే మాట,
ఆయనది కొన్ని లోపాలు తెలిసి తెలియక జరిగినాయండి. హృదయం ఉన్న మిగతా వాళ్ళు లేదా అని అనటం కాదు, ఈయనకి ఎవరిని చూసినా ఏదో చేయాలి అనే తాపత్రయం. మామూలు జనం వస్తే వాళ్ళని ప్రమాయకంగా చెప్పేవాడింటే హైదరాబాద్ లో కలవడానికి వచ్చినప్పుడు ఈ జనం పొద్దులు కొడితే ఇదిగో ఇప్పుడు నేను దత్తకం చేస్తే మీకు ఏ పని అయినా అయిపోద్ది, మీకు నల్లా కావాలన్నా, మీకు ఇల్లు కావాలన్నా, మీ బజార్లో రోడ్డు కావాలన్నా, ఏమి పని నేను ఇప్పుడు చీఫ్ మినిస్టర్ ని నేను దత్తకం చేస్తే మీ పనులండి అయిపోదు, అందుకని మీరు దరఖాస్తులు పెట్టుకొని రాండి చేసుకోండి అని అనేవాడండి. చూడండి ఆయన హృదయం,
ఆయన హృదయం అది.
ఇక రెండో గొప్ప విషయం అంజయ్ గారి అదృష్టం ఏమిటంటేనండి, పంచాయతీ రాజు సంస్థలకు ఎన్నికలు 5 ఏళ్లు లేకుండా ఆపారు. వెంకటరావు చీఫ్ మినిస్టర్ కొన్నప్పుడు ఎన్నికలు 75లో జరగాల్సింది, జరగకుండా వాయిదా వేశారు. చెన్నారెడ్డి గారి ఇంత దక్షుడైన ఎఫిషియంట్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి చెన్నారెడ్డి గారు 81 చీఫ్ మినిస్టర్ అయినా ఆయన 2 నెలల కాలంలో ఎన్నికలు పెట్టలేకపోయాడు. కానీ అంజయ్ గారు మాత్రం ఎన్నికలు పెట్టడమే కాకుండా డైరెక్ట్ ఎలక్షన్ కూడా, సర్పంచ్ కి డైరెక్ట్ ఎలక్షన్, 9 ప్రెసిడెంట్ కి డైరెక్ట్ ఎలక్షన్, ప్రజలు ఎన్నుకునే విధానం, కొన్ని మిగతా రిజర్వేషన్లన్నీ తీసుకొచ్చి అంజయ్ గారు చదువు లేకపోయినా అంత ధైర్యంగా, అంటే చదువు లేకపోయినా ప్రజల పట్ల అతనికి ఒక ప్రేమ, ప్రజల మీద విశ్వాసం, ప్రజల మీద ప్రేమ ఉండేది. వీళ్ళ వల్లనే నాకు ఈ అవకాశం దొరికిందనే ఒక విశ్వాసం ఉండేది ఆయనలో.
ఎన్టీ రామారావు గారు,
ఎన్టీ రామారావు గారు అసలు ప్రజలు ఆయన అంతగా ఎంత కోరుకున్నారో మనకు అర్థమవుతుంది కదా. ఒక పిలుపు, ఒక మనం ఇందిరా వేవు చూసాం, దాని తర్వాత అంతకంటే బలమైన వేవుగా ఎన్టీఆర్ వచ్చాడు. ఎన్టీఆర్ వచ్చిన సమయం కొంత నడుపు ముఖ్యమంత్రులు మారటం, అక్కడ కాంగ్రెస్ వ్యతిరేకత బాగా ప్రబలటం, అది కొద్దిగా కారణమైనప్పటికీ కూడా ఆయన పట్ల ఒక విశ్వాసం ఏదైతే ఉన్నదో, ఆయన సంపన్నుడు, ఆయన నిజాయితీపరుడు, తర్వాత ఆయన విద్యను అమ్ముకుంటారా అని వేసిన ప్రశ్న ఏదైతే ఉన్నదో ఈ ప్రైవేట్ కాలేజీలు విషయంలో, అది మరీ చాలా మందిని విద్యావంతుల్ని, మేధావుల్ని, అందరినీ ఆకర్షించింది. ఐఏఎస్ ఆఫీసర్తో సహా ఎన్టీఆర్ మినిస్టర్ కావాలి అని ఎవరికి వారే అప్పటిదాకా ఓటేయని వాళ్ళు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఓటేశారు. బహుశా ఎన్టీఆర్ ఆ ఎలక్షన్ లో హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ పోలింగ్ అయిందండి మన విశ్లేషణ.
నేను
అసలు గొప్పతనం, దానికి
నేను మొట్టమొదటిసారి ఓటు చేశానండి, 2 సార్లు ఓటు చేశాను. అంటే ఎన్టీ రామారావు గారి గురించి ఆయన పరిపాలనకి సంబంధించిన విషయాలు, ఆయన అకాంప్లిష్మెంట్స్ అంటే చేంజ్ డ్రాస్టికల్ గా మార్చిన పాలసీలు చాలా ఉన్నాయి. మహిళలకు ఆస్తి హక్కు అని, అలాగే ట్యాక్స్
ప్రభుత్వం మీద కేంద్రీకరణ జరిపించడంలో కానీ పటేల్ పట్టణ వ్యవస్థను రద్దు చేయడంలో కానీ యంత్రాంగాన్ని ప్రజల దగ్గర గ్రామాలకు చేర్చడంలో కానీ మౌలికమైన మార్పులు ఏంటి? అది ముఖ్యంగా రాజకీయ పార్టీలో మన సామాన్యంగా మన ఎమ్మటి తిరిగి సంచిపెట్టుకునేవాడికే సీట్లు ఇస్తా ఉంటాం, రిజర్వేషన్ సీట్లు నాయకులు ఇప్పుడు అప్పుడు జరుగుతూ వచ్చింది. కానీ ఎన్టీఆర్ మొదటిసారి అది దళితుల్లో అయినా బీసీ వర్గాలు ఏ వర్గంలో అయినా చదువుకున్న వాళ్ళని ఎంఏ చదివిన వాళ్ళు బీఏ చదివిన వాళ్ళని వాళ్ళనే విద్యావంతం తీసుకొచ్చి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకి సీట్లు ఇచ్చి రూపాయలు లేకుండా ఆయన తిరిగి చేశాడు. ఆ రకంగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఆయన అవకాశం కల్పించిన వాళ్ళు పూర్వ పార్టీల్లో ఉండి ఆయా ప్రాంతాల్లో మంచి నాయకులుగానే రాణిస్తూనే ఉన్నారు.
అది
దళితులు బ్యాక్వర్డ్ క్లాసెస్ లో మాత్రం ఇవాళకి కూడా బ్యాక్వర్డ్ క్లాస్ విశ్వాసం ఉంది. ఎన్టీఆర్ మనకి అవకాశం కల్పించాడు, ఈ స్ఫూర్తి ఆయనదే అని ఇప్పటికి కూడా ప్రజల్లో అవిశ్వాసం ఉన్నాయి.
అంటే ఆయన చేసిన కొన్ని పథకాలు, ఒకటి వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అన్నట్టుగా అప్పుడు మనకి రెస్టారెంట్లో అంటే హోటల్లో టిఫిన్లకి వాటి మీద కూడా ట్యాక్స్ వేయటం ఇలాంటివన్నీ చేసినప్పుడు విమర్శ విపరీతంగా వచ్చింది. కానీ దానివల్ల ఆర్థిక వ్యవస్థ బాగుపడింది కూడా కొంత రాష్ట్రానిది. అదే ఒక చేత్తో పెంచిన వాడే మరొక చేత్తో రెండు రూపాయలకి కిలో బియ్యం చేసి దాన్ని ఒక పక్కన డ్రైన్ చేశారని అదొక విమర్శ. ఇంకొక ముఖ్యమంత్రి గురించి మాట్లాడదాం అంటే ఇప్పుడు ఈ చంద్రబాబు దగ్గర నుంచి ప్రజలకు చాలా మందికి ఐడియా ఉందని.
చంద్రబాబు విషయంలో అండి, చంద్రబాబు వల్ల కూడా రాష్ట్ర ప్రజలకు కొంత ముఖ్యంగా నా దృష్టిలో ఆయన ముఖ్యంగా విద్యార్థులు యువకుల యొక్క మైండ్ సెట్ ని మార్చగలిగాడండి. అది దట్ ఈస్ గ్రేట్ కంట్రిబ్యూషన్ అని నా దృష్టి. భౌతిక అవసరాలు, డెవలప్మెంట్ లు, మెటీరియల్ అవసరాలు ఏం చేశారు, స్కీములు అవన్నీ పడడం, దానికంటే కూడా మౌలికంగా విద్యార్థుల్లో ఈ 15 ఏళ్ళుగా తర్వాత యువకుల్లో మనం కష్టపడి చదువుకోవాలి, కష్టపడి చేయాలి, కష్టం చేయాలి అనేటువంటి మాట కష్టపడతాం సాధించాలి అనే పట్టుదల, ఆ విధంగా ఒక ఈ టెక్నాలజీలో సాఫ్ట్వేర్ లో కాకుండా మిగతా రంగాల్లో కూడా అతను చేసినటువంటి కృషి. సో విద్యార్థులు యువకుల యొక్క మైండ్ సెట్ ని మార్చినటువంటి దట్ ఈస్ ఇస్ గ్రేట్ కంట్రిబ్యూషన్ అని నా ఉద్దేశం. గవర్నమెంట్ కూడా బాగా చేశారు, అది దానికంటే కూడా ఇది నా దృష్టిలో అది పెద్ద కంట్రిబ్యూషన్. ఇక రాజశేఖర రెడ్డి గారి విషయం చూపి ఆయన నా దృష్టిలో మేజర్ కంట్రిబ్యూషన్ అండి. ఆయన ఎడ్యుకేషన్ పాలసీ అత్యంత ప్రాముఖ్యత ఇవ్వటమే అది ఒక మేజర్ డెసిషన్ అని నా అభిప్రాయం.
నేను ఒక్క
ఇద్దరు కంట్రిబ్యూషన్ ఈ రాష్ట్రానికి మేలు జరిగింది అనేది నా అభిప్రాయం.
మనకి ఆంధ్రప్రదేశ్ గాని హైదరాబాద్ రాష్ట్రం గాని ఆ ముఖ్యమంత్రులు అందరినీ జాబితాలో తీసుకుంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకున్న అవగాహన బట్టి నేను ఇద్దరు వ్యక్తుల్ని చెప్తాను. రామకృష్ణారావు గారు, ఆయన ఎన్టీ రామారావు గారు దే స్టాండ్ అవుట్, అంటే రెవల్యూషనరీ లీడర్స్ లాగా దే స్టాండ్ అవుట్ అంటలో ఏమన్నా అతిశయోక్తి ఉందా?
కూడా అప్పుడే కాకుండా తర్వాత తరాలకు కూడా దశానిర్దేశం చేశాయండి వాళ్ళిద్దరు.
అంటే వాళ్ళిద్దరు దే ఆర్ లైక్ ది బెస్ట్ చీఫ్ మినిస్టర్ అంటే అతిశయక్తి ఉందా? అది అంటే నాకు ఎన్టీ రామారావు గారు అంటే అభిమానం ఉంది కాని కొంత ఆయన తలతెక్క పనులు చేసినట్టుగా అనిపించేది చివరి దశలో.
మనిషి అన్న తర్వాత ఎక్కడ చంద్రుడు కూడా ఏదో ఒక లోపం ఉంటుంది, లోపాల పాయింట్ కాదు కదా, చేసిన పాయింట్ కూడా మనం పాజిటివ్ చూడాలి కదా.
అది
దీనికి అదిగా విడిగా విశ్లేషించి చూసినప్పుడు మీరు అన్నట్టు ఆ ఇద్దరు అగ్రస్థానంలో నిలబడతారు
వాళ్ళిద్దరు. అంటే ఈనాడు తెలంగాణ ప్రజలు రామకృష్ణారావు గారికి, రామకృష్ణారావు గారిని రామారావు గారిని ఎందుకు గుర్తు పెట్టుకున్నారంటే వాళ్ళు తీసుకున్న పాలసీలు ఆ నిర్ణయాల వల్ల బాగుందండి. ఇది నిజంగా మీతో ఈ పరిచయం, నేను మొన్న మీతో చేసిన సంభాషణ నిజంగా నన్ను ఉత్తేజపరిచింది. ప్రతంగా ఇది విని మా శ్రోతలు కూడా
అనుకుంటూ వచ్చాను, అవకాశం ఇప్పుడు లభించింది. ఈ సందర్భంలో మిమ్మల్ని కలిసి చర్చించే అవకాశం, మీకు చాలా గతం అంతా చరిత్ర అంతా తెలుసుకోవాలనే జిజ్ఞాస ఆసక్తి ఏదైతే చిన్న వయసులో ఉన్న ప్రొఫెసర్ అయిన మీలో అది ఉండటం అనేది నా వయసు వాడికి చాలా సంతోషంగా ఉంది. నా వరకు నాకు వ్యక్తిగతంగా చాలా సంతోషమైంది మీతో కలిసి కూర్చోవటం, ఇవాళ ఈ ఇంటర్వ్యూలో పాల్గొనటం కూడా నాకు సంతోషంగానే ఉంది.
మా నాన్నగారి వయసేమిది, మీరంటే పితృభావం నాకు. ఇంకొక విషయం ఏంటంటే, నాకు సమయం దొరికితే నేను వస్తాను మీ దగ్గరికి వచ్చి కూర్చొని రెండు రోజులు మీతోనే గడిపి వీలైతే
రావచ్చు. మా గురుదక్షిణ ఫౌండేషన్ మీకు కలిసి కదా టీచర్స్ ని ఉన్నతంగా నిలబెడితే మన ఆదర్శం అండి.
అదే ఆదర్శం కూడా కాకుండా నాకేంటంటే ఈ జ్ఞాపకాలన్నీ ఒక పుస్తక రూపేణ ప్రచురించాలని
నాకు కూడా అభిలాష ఉందండి. కొంత నాకు ఈ ప్రాజెక్ట్ మేము నెత్తిన పెట్టుకున్నాం. ఇది పోయి ఒక దారికి వచ్చే సంవత్సరం తర్వాత కొంత కూర్చొని జ్ఞాపకాలు
కానీ
గ్రంథస్థం చేయాలి, ఎందుకంటే భావి తరాలకు ఉపయోగపడుతుంది.
భావి తరాలకు ఉపయోగపడుతుంది. మరి ఏంటంటే మీరు రాస్తే పలానా చేకూరి కాసయ్య గారు ఇలా రాశారు, ఆయన నా మీద ఇంత కక్ష ఉందా అంత కక్ష ఉందా అంటే ఉన్నవి ఉన్నట్టుగా రాయాలి. ఇప్పుడు ఇంటర్వ్యూలో మనం పాజిటివ్స్ కావాలనే కొంత పాజిటివ్స్ మీద ఫోకస్ చేసాము, నెగిటివ్స్ మీద చేయలేదు. కానీ ఆ నెగిటివ్స్ కూడా ఆ పుస్తకంలో రావాలి. అటువంటప్పుడు ప్రియంగా చెప్పడం అంటే ఇప్పుడు ఒక ఉదాహరణ నేను చెప్తానండి.
విషయం రెండు రకాలు, అవసరమైనప్పుడే కటువుగా చెప్పాలి. ప్రతి క్షణం కౌటువుగా చెప్తే అవతల వాడికి ఆసక్తిగా ఉండదు.
ఇప్పుడు నేను కటువుగా చెప్పమంటారు
చెప్పి ఎక్కడ స్ట్రెస్ కటువు.
ఇప్పుడు కటువుగా నన్ను
స్ట్రెస్ ఇవ్వాల్సిన పాయింట్ ఉంటాయిగా.
అయితే నేను కటువుగా చెప్తానండి, ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గారు
కటువే ఉంది అందులో, నేచురల్ గానే చెప్పారుగా.
అది పెద్ద అసలు విషయం చెప్పలేదు. ఇప్పుడు అకాలీదళ్ని ఎదిరించడం కోసం బింద్రన్ వాళ్ళని పెంచి అతని చేతిని
విమర్శ ఉందిగా.
విమర్శ ఉంటాం కాదు, యథార్థమే కదా.
బలమైన విషయంగానే ఉంది కదా.
ఇప్పుడు అలాగే రాజీవ్ గాంధీ ఎల్టీటీని బలపరిచి దానికే బలైపోయాడు. అలాగే మనకి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీ రామారావుని ఎదుర్కోవడం కోసం కులాలని విడదీసిన కాంగ్రెస్ పార్టీ
చరిత్ర కూడా ఉంది.
థ్యాంక్ యూ సో మచ్.
చాలా థ్యాంక్స్ మోహన్ గారు, మురళి గారు. అదే ఈ వయసులో మాకు ఇంకా వేరే సమాజానికి ఉపయోగపడితే చాలు అనే కోరిక మాత్రమే ఉంది. నమస్కారము.
నమస్కారం అండి, చాలా ధన్యవాదాలు. ఉంటాను, బై.